ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. మనము వరుసగా ఉపనిషత్ కథలను గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. నిన్నటి దినమున మనము తైత్తరీయోపనిషత్తు నుండి ఒక కథ చెప్పుకున్నాము. తైత్తరీయోపనిషత్తులోని కొన్ని ముఖ్యమైన అంశములను గురించి కూడా మనము ముచ్చటించుకున్నాము. ఈరోజు ఛాందోగ్యోపనిషత్తులోని కొన్ని కథలు, అంటే కొన్ని కథలు అని ఎందుకంటున్నానంటే ఇందులో ఇంచుమించుగా ఒక 10 కథలు రావచ్చు, అందువల్ల కథలు అంటున్నాను. ఈ కారణం చేత ఈ ఛాందోగ్యోపనిషత్తును గురించి తెలియజేయుటకు ఒకరోజు వ్యవధి, అంటే నేను చెప్పే ఈ గంట వ్యవధి చాలకపోవచ్చు. అందువల్ల నేను ఇది ముగిసే వరకు దీనిని గురించి ఒక 2-3 రోజులు చెప్పవలసి వస్తుందేమో, దయతో ఆలకించండి. మన పురావైభవమును గురించి తెలుసుకోండి. వారు, అంటే ఆ మహర్షులు, ఎంత తప్తహృదయులై పరమాత్మను పొందినారో తెలుసుకోండి. అంటే వారికి పరమాత్మను చేరడం తప్పించి వేరేది మహదానందకరమైనటువంటి విషయమే కనిపించలేదు. వారు తెలుసుకొని దానిని, అంటే ఆ ఆనందాన్ని అనుభవించడమే కాకుండా మనకందరికీ తెలియజేయవలననే ఉద్దేశ్యంతో వారు ఈ ఉపనిషత్తుల మూలకముగా, అందులోని కథల మూలకముగా ఎన్నో విషయములను మనకు తెలియజేయుచున్నారు. అటువంటి మహనీయులు వేరెక్కడా దొరకరు. ఇది మన సుకృతం. ఈ భూమి మీద పుట్టడమే మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యము. అందువల్ల శ్రద్ధతో ఆలకించమని మనవి. మొదట, ఈ ఛాందోగ్యోపనిషత్తు ఏ వేదములోనిది అన్నది తెలుసుకుందాము. ఇది సామవేదములోనిది. సామవేదములోని తలవకార బ్రాహ్మణకములో ఇది ఉంది. మరి దీనికి ఛాందోగ్యోపనిషత్తు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఛందాంసి గాయంతి ఇది ఛందోగాహ అని చెప్పినారు. అంటే ఛందస్సులను, అంటే వేదములను గానము చేయుదురు కావున ఎవరైతే ఆ గానము చేస్తూ ఉన్నారో వారిని ఛందోగులు అని అంటారు. అంటే ఛందోగా అంటే గనక గానము చేయుట, ఛందము అన్న పేరు వేదములకు ఉన్నా కూడా ప్రత్యేకముగా సామవేదము సంగీతయుక్తము. అందువల్ల గానమునకు అది ఎంతో ముఖ్యమైనది, దాని నుండే గానము ఉద్భవించిందని కూడా చెబుతారు. కాబట్టి సామవేదాన్ని గానము చేసే ఈ వేద పండితులను ఛందోగులు అంటారు. ఛందోగులు చేసే గానము కనుక దీనికి ఛాందోగ్యము అన్న పేరు వచ్చింది. సామవేదమునకు చెందిన తలవకార బ్రాహ్మణమును ఛాందోగ్య బ్రాహ్మణమని అందులో భాగంగా ఉండుటచే ఈ ఉపనిషత్తును ఛాందోగ్యోపనిషత్తు అని అంటారు. ఈ ఉపనిషత్తులో 8 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఈ ఉపనిషత్ మంత్రాలు 8 అధ్యాయాలకు విస్తరించి ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఏమిటంటే, మనము తీసుకున్న 4 మహావాక్యాలలో తత్వమసి అన్న మహావాక్యము ఇందు నుండినే మనకు వినిపించుతుంది. అసలు తత్వమసి అని అంటే అర్థమేమిటంటే, అది అంతటా వ్యాపించి ఉన్న చైతన్యము, అది నీవు అయి ఉన్నావు అని నిజమైన అర్థము. ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే, కొన్ని ప్రయోగాలతో సత్యమును నిరూపించటము ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఎన్నో కథలు ఉన్నాయి అని చెప్పినాను. ఈ కథలలో మనకు సత్యకాముడు, శ్వేతకేతువు, ఉద్దాలకుడు, నారదుడు, సనత్కుమారుడు, ఇంద్రుడు, విరోచనుడు, ప్రజాపతి మొదలైన వారు వస్తారు. మనము సత్యకాముని కథలో అభిజాత్యము కంటే గుణము జిజ్ఞాస ప్రధానమని తెలుసుకుంటాము. ఇంద్రియములనన్నింటినీ చైతన్యవంతముగా చేయునది ప్రాణము కనుక అది ఉత్కృష్టమైనదని వేరొక కథ నిరూపిస్తుంది. గురుకుల వాసము నుండి రాగానే శ్వేతకేతుని అతని తండ్రి ఉద్దాలకుడు ప్రశ్నించిన విషయము ఇది. ఏ విద్యను అభ్యసించుట వలన వినశక్యము కానిది వినగలమో, చూడశక్యము కానిది చూడగలమో, తెలియశక్యము కానిది తెలుసుకోగలమో, ఆ విద్యను మీ గురువు వద్ద నుండి అభ్యసించినావా? ఈ ప్రశ్నతోనే ఈ ఉపనిషత్తులో సత్యశోధన మొదలవుతుంది. కారణం అంటే కాజ్, కారణాన్ని తెలుసుకుంటే కార్యము అంటే ఎఫెక్ట్ సులభగ్రాహ్యము అవుతుంది అనటానికి ఎన్నో ఉపమానాలు ఇందులో తెలుపబడినాయి. మట్టి ముద్దను తెలుసుకుంటే దాని నుండి ఏర్పడిన కుండ మొదలైన వికారాలు తెలుస్తాయి. బంగారాన్ని తెలుసుకుంటే దానితో తయారైన వివిధ విధములైన ఆభరణాలు తెలుస్తాయి. కార్యరూపమైన కుండ ఆభరణాలు నిజానికి అసత్యము, అవి మార్పునకు లోనై ఉన్నవి, అశాశ్వతము. కనుక కారణరూపమైన అంటే మెటీరియల్ కాజ్ మట్టి ముద్ద బంగారము సత్యము. నిజమే కదా, మనము ఈరోజు చేసుకున్న ఆభరణము 10 రోజులు గడిస్తే ఆ ఫ్యాషన్ పోయింది అని వేరే ఆభరణము చేసుకుంటాము. వేరే ఆభరణము చేసుకోగలుగుటకు కారణమేమిటి? మనము మొదట చేసుకున్న ఆభరణంలో ఉన్న బంగారమే, వేరేమీ కాదు కదా. అదేవిధముగా కుండ విషయంలో కూడా అంతే. ఏ కారణం చేతనైనా కుండ పగిలిపోతే అది తిరిగి మట్టిలో కలిసేది, మళ్ళీ మట్టిని ఉపయోగించి మనం కుండ చేసుకుంటాము. కాబట్టి అవి మార్పునకు లోను కావు, అవి మూలకములు కావున వాటిలో మార్పు ఉండదు. అవి ఒక విధముగా ఆలోచన చేస్తే శాశ్వతము అని అనుకోవచ్చు. అదేవిధముగా నామరూపాత్మకమైన విశ్వము అసత్యము అనిత్యము, కారణరూపమైన బ్రహ్మము సత్యము అని నిరూపించటానికి ఈ ఉపమానమును వేదాంత శాస్త్రములు విరివిగా ఉదహరించుతారు. ఆ తరువాత ఇందులో 3 విధములైనటువంటి భేదములను గురించి ప్రస్తావిస్తుంది ఈ ఉపనిషత్తు. మొదటిది స్వగత భేదము. అంటే ఒక చెట్టు ఉందనుకోండి, దానిలో అంతర్భాగముగా ఉండే ఆకులు పువ్వులు కాయల నుండి చెట్టును వేరుగా పరిగణించటము. 2వది సజాతీయ భేదము. అంటే 2 చెట్లే అయినా మామిడి చెట్టు వేప చెట్టు 2 వేరువేరు కదా. అదేవిధముగా 3వది విజాతీయ భేదము. అంటే కొండ కంటే నది వేరు. ఇక్కడ జాతి భేదము ఉంది. అంటే అద్వితీయము, నిరాకారము, నిరవయవము, నిర్గుణమైన బ్రహ్మమునకు ఈ 3 కారణ భేదములు ఉండవు. అంటే ఎటువంటి కారణ భేదములు లేనిది ఏమిటి అంటే బ్రహ్మము ఒక్కటే. ఈ బ్రహ్మము ఒక్కటే అని ఈ ఉపనిషత్తులోని ఈ వాక్యము చెబుతుంది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అంటే సద్వస్తువు అన్నది ఒకటే, దానిని పోలిన మరి యొక్క వస్తువు లేదు. మనకు ఉన్నలాగా దానికి అవయవములు లేవు, కనుక స్వగత భేదము దానిలో లేదు. మట్టి ముద్దకు బంగారు ముద్దకు స్వగత భేదములు లేవు కదా. వాటి నుండి ఉత్పన్నమైన వస్తువులకు స్వగత భేదములు ఉంటాయి. ఈ మాటే ఈ ఉపనిషత్తు ప్రవచించుతుంది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTA 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేనా? మరి
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అనేక జీవరాశులతో కూడిన ఈ సృష్టి పరమాత్మ సంకల్పము అని బహుశ్యాం ప్రజాయే ఏతి అనే వాక్యము తెలుపుతుంది. అంటే సృష్టికి పూర్వము ఏకముగా ఉన్న బ్రహ్మము తన మాయాశక్తి చేత అనేక జీవరాశులతో కూడిన నామరూపాత్మకమైన విశ్వముగా బహుశ్యాం అని అన్నారు కదా. ఈ బహుశ్యాం అన్నదానికి అర్థము ఇదే, నామరూపాత్మకమైన విశ్వముగా కావలను అని సంకల్పించింది. ఆ విధముగా విశ్వముగా వ్యక్తమై అందులో ప్రవేశించి నామరూపములను అభివ్యక్తము చేసింది, చైతన్యవంతము కూడా చేసింది. ఇందులో వచ్చే ఇంకొక మహావాక్యము తత్వం అసి. సద్వస్తువు అంటే ఆత్మ, అనుప్రమాణమైనది, కంటికి కనపడదు, దాని నుండియే ఈ విశ్వము పూర్తిగా వ్యక్తమైనది, దానికంటే ఇతరములు లేవు. అందుచేత ఆ ఆత్మ నీవే, యు ఆర్ దట్ అన్నది ఈ మహావాక్యం యొక్క అర్థం. ఆంగ్లములో అద్వితీయమైన వేదాంత విషయాన్ని విశదపరిచే వాక్యాలను మహావాక్యములు అంటారు. అంటే మహావాక్యం అంటే గ్రేట్ సెంటెన్స్ అని అనుకోవచ్చు ఇంగ్లీషులో. ఆ మహావాక్యములు 4. అవి ఏవి అంటే 1, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదము నుండి తీసుకొనబడినది. 2, అహం బ్రహ్మస్మి. ఇది యజుర్వేదము నుండి తీసుకొనబడినది. 3, తత్వం అసి. ఇది సామవేదము నుండి తీసుకొనబడినది. 4, అయమాత్మా బ్రహ్మ అన్నది అథర్వవేదము నుండి తీసుకొనబడినది. మనము ఇప్పుడు సామము నుండి తీసుకొనబడిన తత్వం అసి అన్న విషయాన్ని గురించి చెప్పుకున్నాము. యదావై విజానాత్యథ సత్యం వదతి నా విజానాన్ సత్యం వదతి. విజ్ఞానము తెలుసుకోతగినది, అప్పుడే సత్యము చెప్పడము సాధ్యము. అంటే సత్యమేది అన్నది మనము తెలుసుకోవలను అంటే మనము విజ్ఞానాన్ని సాధించుకోవలసి వస్తుంది. అంటే ఇప్పుడు విజ్ఞానం అంటే ఏమిటి? జీవజాలములో ఆత్మతో పాటు ప్రాణము కూడా ఉంటుంది. ఈ విధముగా ప్రాణము కూడా సర్వత్రా ఉన్నందువల్ల ప్రాణాన్నే ఆత్మ అనుకుంటారు. అది అజ్ఞానము. మనిషి నడుస్తూ ఉంటే నీడ అనుసరిస్తుంది కదా, కానీ నీడ అసత్యము, మనిషి సత్యము. మనిషి ఉన్నంతవరకే నీడ వెంబడి ఉంటుంది, కానీ మనిషే లేకుంటే నీడ లేదు. అట్లని మనిషి తాను తన నీడ పడని చోట కూర్చున్నాడంటే అప్పుడు కూడా నీడ కనపడదు. కావున మనిషిని నీడను మాత్రమే పోలిస్తే మనిషి సత్యమవుతుంది, నీడ అసత్యమవుతుంది. అదేవిధముగా నామరూపాత్మకమైన ప్రాణము అసత్యము, ఆత్మ సత్యము. ఈ అవగాహన ఉన్నవాడే విజ్ఞానము ఉన్నవాణిగా భావింపబడతాడు. అతడు సత్యాన్ని చెప్పగలుగుతాడు. ఆత్మ చైతన్య స్వరూపము, ప్రాణము అంటే బయో ఎనర్జీ, జడపదార్థము. అందుచేత ఆత్మజ్ఞానమే నిజమైన విజ్ఞానము. ఇందులో ఇంకొక మంత్రము ఈ విధముగా ఉంది. మఘవన్మర్త్యం వా ఇదగుం శరీరమాత్తం మృత్యునా. ఆత్మతత్వము గురించి బోధించవలసినదిగా ఇంద్రుడు ప్రజాపతి వద్దకు వచ్చి అర్థించినప్పుడు ప్రజాపతి అన్న మాటలు ఇవి: ఇంద్రా, మరణధర్మం కలిగిన శరీరము అశాశ్వతము, అది ఆత్మకు భోగాధిష్టానము. అందుచేత శరీరమే ఆత్మ అనుకుని శరీరాన్ని సుఖపెడుతూ భోగలాలసత్వంలో ఉండుట అవివేకము అని ఉపదేశించుతాడు ఆయన. తన కుమారుడైన శ్వేతకేతువునకు ఉద్దాలక అరుణి ఈ విధముగా చెబుతాడు ఈ ఉపనిషత్తులో. నామరూపాత్మకముగు ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయి ఉన్నది. ఈ జగత్తు దాని నుండియే కలిగినది, దాని అందే లయమగుచున్నది, దాని ఎందే ప్రతిష్ఠితమై ఉన్నది. కావున శాంతుడై బ్రహ్మను ఉపాసించినాడు అంటే బ్రహ్మమును ఉపాసించినాడు అంటే అతను తప్పక పరమానందము అందుకుంటాడు. నామరూపములతో కూడిన ఈ జగత్తు ఉత్పన్నమగుటకు పూర్వము సత్తుగా ఏకమై అద్వితీయమై ఉండినది. అందువల్ల ఈ సమస్త ప్రపంచము పరమాత్మచే పరిపూర్ణమై ఉన్నది. ఈ పరమాత్మయే సత్యము, అదియే ఆత్మ, ఆ ఆత్మయే నీవై ఉన్నావు. ఆచార్యుడైన మనుజుడు బ్రహ్మమును తెలుసుకొని వెంటనే మోక్షమును బడయుచున్నాడు. అదేవిధముగా సనత్కుమారుడు ఈ ఉపనిషత్తులో ఈ విధముగా చెబుతాడు. భూమ అంటే గొప్పది బ్రహ్మము ఆత్మ, వీటన్నిటికీ పర్యాయముగా భూమ అన్న శబ్దమును వాడతారు. ఈ భూమ అన్నదే సుఖము, అల్పమైన దాని యందు సుఖము ఉండదు, అది క్షణికము, క్షణభంగురము. కావున ఎప్పటికీ మనసును ఆనంద సాగరములో తేల్చున్నదియే సుఖము, దాని నుండి విడిపడుట జరగదు. అందువల్ల అటువంటి సుఖమును పొందవలను అంటే అది ఆత్మ వద్దనే ఉంటుంది. కావున ఆ గొప్పది అగు ఆ ఆత్మనే మనము తెలుసుకోవలసి ఉంటుంది. దేని యందు అంటే మనం ఆత్మ అనుకున్నాము కాబట్టి ఆత్మ యందు అని అన్వయించుకోవాలి. దేని యందు దానికంటే వేరైనది ఏదియూ కనపడుట లేదో, వినపడుట లేదో, తెలియబడుట లేదో, అది ఏ భూమ. దానికంటే వేరైనది అంతయు అల్పము క్షణికము. భూమాస్వరూపమగు ఆత్మ నాశరహితమైనది. నాశరహితమైనది కలకాలము ఆనందమును ఇవ్వగలుగుతుంది, కానీ అల్పమైన సుఖములు క్షణికములు. ఇది ఒక గొప్ప సినిమా ఆయన బాహుబలికి పోయి అక్కడ ఉన్నంతసేపు ఎంతగా ఆనందించుతాము, బయటికి వస్తూనే సినిమా రాత్రిపూట చూసిన వాళ్లకు అంతా చీకటిగానో వీధుల్లో లైట్లు కనపడుతూనే ఉంటుంది, సినిమాలో చూసిన వెలుతురు ఇక్కడ కనిపించదు. ఇది కూడా అంతే. ఆ తర్వాత ఇంటికి పోయి పడుకుంటే ఆ లైట్ కూడా మనం స్విచ్ ఆఫ్ చేసినామంటే ఉండేది మనకు మిగిలేది చీకటే. కాబట్టి ఇవన్నీ క్షణికమైన ఆనందములు తప్పించితే కలకాలము అంటే శాశ్వతముగా నిలిచే ఆనందము కాదు. మనము అందువలనే కలకాలము నిలిచేటటువంటి ఈ ఆనందమునకై ప్రయత్నము చేయవలసి వస్తుంది. కావున ఇప్పుడు భూమను గురించి తిరిగి మాట్లాడుకుంటే, భూమ క్రింద, పైన, వెనుక, ముందు, ప్రక్కల అంతటయు నిండి ఉంటుంది. ఈ కనిపించు ప్రపంచమంతయు భూమయే. కాబట్టి ఈ ఆత్మ ఈ విధముగా అన్ని చోట్ల నిండి ఉంది, ఎందుకంటే ఆత్మయే భూమ. కానీ దానిని మనము గ్రహించుట అవసరము. కేవలము నేను చెప్పటము మీరు వినటము వల్ల భూమను మనము పొందలేము. దాన్ని పొందుటకు ఎంతయో సాధన అవసరము. కాబట్టి ఈ విధముగా తార్కికముగా చూచియు తలంచియు తెలుసుకున్నవాడు తెలుసుకున్నవాడు ఆత్మయందే క్రీడించగలుగుతాడు. ఆత్మ తనయందే ఉన్నదన్న ఆనందమును ఉంచుకొనగలుగుతాడు. తన ఆత్మకు తానే రాజయి ఉంటాడు. ఆత్మ తాను వేరు కాదు కదా, తాను రాజయ్యేది కూడా ఏమీ లేదు. నిజానికి సమస్త లోకములందును తన ఇష్టప్రకారము వర్తించుతూ ఉంటాడు. ఎవరు ఆత్మను మరి యొక్క విధముగా ఎరుగును, అంటే ఈ విధముగా కాకుండా వేరు విధముగా, ఈ విధముగా కాని ప్రతి విధము వేరు విధమే. కావున ఎవరైతే అటువంటి ఆత్మను ఆ విధమైన దృష్టితో తెలుసుకునలేడో అట్టి అజ్ఞాని ఎప్పుడు క్షణికావేశములకు, క్షణిక సుఖములకు, క్షణికానందములకు లోబడి ఉంటాడు. అతడు నాశము కలిగినటువంటి లోకములను పొందుతాడు. తనకు తోచిన రీతిగా అన్ని లోకములు తిరగవలను అంటే తన ఇష్టప్రకారము సంచరించుటకు అతనికి సాధ్యపడదు. ఈ విధముగా ఆత్మను తెలుసుకొనినవాడు మృత్యువాత పడడు, రోగము పొందడు, దుఃఖము నొందడు, సమస్తమును ఆత్మగా చూస్తాడు, సమస్తమును సర్వ విధములుగా తాను కాగలడు. సృష్టికి పూర్వము ఈ ఆత్మయే ఉండినది, అంటే ఈ బ్రహ్మమే సృష్టికి తర్వాత కూడా ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ ఆత్మయే బ్రహ్మము అన్నది తెలుసుకోవలసిన అగత్యము మనకెంతో ఉన్నది. తరువాత అది ఏ మూడై, ఐదై, ఏడై, తొమ్మిదై అనేకమైనది. మొట్టమొదట ఆహారము శుద్ధముగా చూడవలను, దానిచే అంతఃకరణ శుద్ధి కలుగును, దానిచే స్మరణశక్తి కలుగును, దానిచే అజ్ఞాన గ్రంథులన్నీ విచ్ఛిన్నములైపోవును. అందువల్ల సాధకుని దోషములన్నీ తొలగిపోతాయి అని భగవత్ స్వరూపుడైన సనత్కుమారుడు నారదునికి తెలిపినాడు. ఇప్పుడు ఇక్కడ మనము చూస్తే ఆహారం యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదో గమనించినారు కదా. మనము ఆ విధముగానే ఆహారం తింటూ ఉన్నామా అన్నది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతయో ఉంది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
అగ్గగ్గగ్గగ్గగ్గ మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల, 15 ఏండ్లయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద్మర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మయ్యండ్ మీడియా కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ద్యుమణి పద్మాకరము వికచముగజేయు గుముదహ శంభుగా వించు నమృత సూతి యర్ధితుడు కాక జలమిచ్చు నంబుధరుడు సజ్జనులు దారి పరహితాచరణమతులు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, సూర్యుడు వేకువజామున పద్మములను వికసింపజేస్తాడు, చంద్రుడు రాత్రిపూట కలువలకు ఆహ్లాదమును మరియు సంతోషమును కలిగిస్తాడు, యాచింపకుండానే మేఘుడు భూమిపై వర్షమును కురిపిస్తాడు. అలాగే సజ్జనులు ఇతరులు అడగకయే హితకార్యములను ఆచరించదరని భావము. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనము అన్నము తిన్నప్పుడు శ్రద్ధగా మనసు అన్నము మీద పెట్టి తింటూ ఉన్నామా? నిజము చెప్పవలనంటే 90 లేక 95% ఆ విధముగా తినరు. అన్నం తమ ఒళ్ళో పెట్టుకొని ఏ సోఫాలోనో కూర్చొని టీవీ చూస్తూ అన్నము నోట్లో పెట్టుకుంటారు. దానివల్ల ఏ విధమైనటువంటి ఒక అన్నము తింటూ ఉన్న అనుభూతి కానీ ఆ అన్నము ఒళ్ళికి పట్టడము కానీ జరగదు. ఇది కాకుండా మనము వారాంతము వచ్చినదంటే ఇంటి భోజనం మనకు పట్టదు, బయట భోజనమే. బయట ఏ వస్తువు ఏ విధముగా చేస్తారో అది 5-స్టార్ హోటలే కానివ్వండి, మనకు తెలియదు. కానీ మన దగ్గరికి ఎంతో నీట్గా మనం ఇంట్లో చూడని రీతిలో తెచ్చి పెడతారు కాబట్టి దాన్ని మనం తింటూ ఉన్నాము. అప్పుడు కూడా మన చుట్టూ మనతో పాటు వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ అక్కడ కూడా అన్నం మీద శ్రద్ధ లేదు. ఇవి కాకుండా ఇంకా జంక్ ఫుడ్ను గురించి చెప్పనే అవసరం లేదు. ఇటువంటివి తింటే వారి నుండి వచ్చినటువంటి ఏ రసమైతే ఉన్నదో, ఎసెన్స్, అదే కదా శరీరమునకు వంట పడుతూ ఉంది. అది రక్తము రూపములో మన శరీరములో నిరంతరము, అంటే మనం బ్రతికినంత కాలము ప్రవహిస్తూ ఉంది. అటువంటి వస్తువు తినడం వల్ల ఏర్పడిన రసముతో ఏర్పడినటువంటి ఈ రక్తము ఎంతవరకు రోగములకు అతీతముగా ఉండగలుగుతుంది? ఒక్కసారి మనిషి రోగబాధితుడు అయినాడు అంటే రిపేరుకు వచ్చిన బండిగా మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి రిపేరుకు వచ్చిన తర్వాత రిపేరు 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 ఈ విధంగానే పోతూ ఉంటుంది బండిని మనము వదిలిపెట్టుకునే వరకు. ఆ పరిస్థితి రానివ్వకుండా ఉండవలను అంటే మనము తినే ఆహారం మీద ఎంతో శ్రద్ధ తీసుకోవటము అవసరము. ఏమి తింటున్నాము, ఎక్కడ తింటున్నాము, ఎట్లా తింటున్నాము, ఎందుకు తింటున్నాము, ఎవరు చేయటం వల్ల తింటున్నాము, ఈ ప్రశ్నలన్నిటికీ మీ మనసుకు నచ్చిన సమాధానములు దొరికినప్పుడే మనసు అన్నము మీద కేంద్రీకరించి తినుట ఎంతో ఆరోగ్యదాయకం. దయవుంచి ఈ విషయాన్ని గుర్తించండి. ఆ తరువాత ఈ దేహమునకు ముసలితనము కలిగినను బ్రహ్మమునకు, అంటే ఆత్మకు ముసలితనము లేదు. అది అజరము అమరము. దేహమునకు దెబ్బ తగిలినను ఈ ఆత్మకు లేక బ్రహ్మమునకు దెబ్బ తగలదు. ఈ బ్రహ్మపురము సత్యమైనది, దేహము సత్యము కాదు. బ్రహ్మమునందు ఉత్తమ గుణములు ఆశ్రయించి ఉన్నవి. ఈ ఆత్మ పాపరహితమైనది, దీనికి ముసలితనము, మరణము, శోకము, ఆకలి, దప్పి ఇవన్నీ లేవు. అది సత్యకామమై సత్య సంకల్పము కలది అయి ఉన్నది. ఇట్టి ఆత్మను తెలుసుకోగలిగితే అంతకు మించిన ఆనందము లేదు అని పదే పదే నేను చెబుతూనే వస్తూ ఉన్నాను. దానిని తెలుసుకొననిచో ఈ లోకమున రాజు యొక్క ఆజ్ఞానవర్తులు అనుసరించువారు ఏ ఏ ఫలమును ఏ ఏ ప్రదేశములలో కోరుదురో దానినే పొందుతారు. కానీ సమస్తమును పొందినట్లు వారు, అంటే ఇట్టి ఆత్మను మనం తెలుసుకోవాలి. ఇట్టి ఆత్మను తెలుసుకోవాలను అంటే మనకు కఠోర పరిశ్రమ ఎంతో అవసరము. ఆ పరిశ్రమ అసంపూర్ణమై కొంతవరకు మాత్రమే ప్రయత్నము జరిగితే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుందంటే కనుక ఎంతవరకు అంతవరకే మనము చేసినటువంటి ఈ పుణ్యకర్మ ఫలమే కావచ్చు లేక సాధన కావచ్చు, కానీ అసంపూర్ణమైన ఈ సాధనతో మనము పరిమితమైన ప్రదేశములలో పరిమితమైన రీతిలో తిరగగలుగుతాము, చూడగలుగుతాము, ఆనందించగలుగుతాము. కానీ ఇది కొంతకాలము మాత్రమే. కావున ఈ ఆత్మవిద్యను సంపూర్ణముగా సాకల్యముగా అభ్యసించి అనుష్ఠించి బ్రహ్మత్వమును సాధించిన వాడు ప్రతిదినము ఆనందాన్ని పొందుతాడు. అదే పరమానందము లేక బ్రహ్మానందము. ఈ ప్రకారము ఈ విధానమును ఎరిగినవాడు సంప్రసాదుడు అని అనబడతాడు. అంటే బ్రహ్మానుగ్రహము పొందినవాడు దేహాత్మభావాది అజ్ఞానము నుండి తొలగి పరంజ్యోతి స్వరూపమును ఆశ్రయించి దానితో అతను ఐక్యమందుచున్నాడు. కనుక జీవునకు ఆత్మ అనేది పేరు ఏర్పడినది. అదే జీవాత్మ అని మనం అనుకుంటూ ఉంటాము. ఆ ఆత్మ అమృతమై అభయమై బ్రహ్మమై ఉన్నది. ఈ బ్రహ్మమునకు ఈ బ్రహ్మమునకే సత్యము అన్న పేరు ఉంది. కాబట్టి ఇది మాత్రమే సత్యము, మిగతంతా మిథ్యనే. ఈ ఆత్మ అన్నది ఒక సేతువు వంటిది. ఇది సర్వస్వమును భరించుతుంది. ఈ ఆత్మ కాల పరిచ్ఛేదము లేనిది. దానికి ముసలితనము, మృత్యువు, శోకము, సుకృతి, దుష్కృతి ఏమీ ఉండవు. కావున ఆత్మయందు సమస్త పాపములు నశించిపోతూ ఉన్నాయి. ఆత్మలోకము పాప సంబంధము లేనిది. కావున సదా ఆత్మను ఈ ప్రకారముగా ఉపాసించిన వారు స్వర్గమును అంటే ఆత్మపదమును పొందుతున్నారు. స్వర్గము అంటే అర్థం మళ్ళీ మారిపోతుందండి. అందువల్ల మనము దీనిని ఆత్మపదముగా చెప్పుకోవచ్చు. ఆత్మపదము అంటే బ్రహ్మపదమనే. ఈ ఆత్మను తెలుసుకునినచో అంధుడు అంటే అజ్ఞానము చేత అంతవరకు ప్రపంచమును సరైన దృష్టితో చూడలేనివాడు ఆ అంధత్వం నుండి తొలగింపబడతాడు. అంటే ఎప్పుడైతే జ్ఞానార్జన జరిగిపోతుందో అప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది కదా. అందువల్ల అంధత్వం లేనివాడవుతాడు. శరీరము ఉన్నప్పుడే అజ్ఞాని జ్ఞాని అయిపోతాడు. ఆ విధమైనటువంటి సత్కార్యముల సత్వ సాధనముల సంబంధించిన కార్యములు చేయుటచే దుఃఖము పొందినవాడు కూడా సుఖము పొందుతాడు. సంకటము కలిగిన వాడు సంకటాన్ని పోగొట్టుకోగలుగుతాడు, సంకట విముక్తుడవుతాడు. ఆత్మను పొందిన వానికి రాత్రి పగలు, పగలు రాత్రి అవుతుంది. అంటే అతనిలో ఎల్లప్పుడు జ్ఞానప్రకాశము కళకళలాడుతూ ఉంటుంది. అందువల్ల అతడు ఆత్మైక్యమును పొందుతాడు. ఈ హృదయమునందు 101 నాడులు ఉన్నాయి అని చెబుతారు పెద్దలు. వానిలో ఒక నాడి పేరు సుషుమ్న. ఈ సుషుమ్న నాడి మూర్ధము అంటే మెదడు వైపు తల వైపు ప్రయాణం చేస్తూ ఉంది. దాని ద్వారా జ్ఞాని ఊర్ధ్వమున కేగి అమృతత్వమును పొందుతున్నాడు. అక్కడ సహస్రారము అన్న గ్రంథి ఉంది అని చెబుతారు కదా యోగములు. ఇతర నాడులు అడ్డముగా అంతటా వెళుతూ ఉంటాయి. ఆత్మ పాపరహితమైనది, వార్ధక్యము లేనిది, మరణము లేనిది, శోకము లేనిది, ఆకలిదప్పులు లేనిది. అది సత్యకామమును సత్య సంకల్పమును అయి ఉన్నది. ఇట్టి ఆత్మను బాగుగా వెదకి తెలుసుకునవలను. అట్లు తెలుసుకునినవాడు సమస్త లోకములను, సమస్త సుఖమును, సమస్త శాశ్వత సుఖమును పొందుతూ ఉన్నాడు అని ప్రజాపతి చెప్పినాడు. నేను ఈ విషయమును ఇక్కడ నిలిపి మీకు ఈ ఉపనిషత్తులో వచ్చిన కథలను తెలుపుకుంటూ వచ్చి కథలు అన్నీ ముగిసిన తరువాత ఒకసారి ఉపసంహారముతో ఈ ఉపనిషత్తును ముగించుతాను. ఇప్పుడు జానశ్రుతి అన్న మహారాజు రైక్వుడు అన్న బండితోలే వ్యక్తికి సంబంధించిన కథను చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో జానశ్రుతి అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన మహావృష సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన దయాహృదయుడని లోకంలో కీర్తి ప్రతిష్టలు గడించుకున్నాడు. ఎన్నో ధర్మశాలలు, అన్నసత్రములు, విశ్రాంతి గృహములు నడుపుతూ ఉండేవాడు ఆయన. వాటిలో అన్ని వేళలా అన్నాతురులై వచ్చిన ప్రతి వ్యక్తికి భోజన సదుపాయములు ఏర్పాటు చేయించేవాడు. ఇదంతా చేస్తూ జానశ్రుతి తానేదో జీవితంలో చాలా సాధించినాను అని మాత్రం అనుకుంటూనే ఉండేవాడు. ఆ భావం వల్ల అతనిని దర్పము, గర్వము ఆవహించినాయి. వితరణ మూలమున పుణ్యాన్ని పూర్తిగా పొందగలమని, అదే మనకు మనశ్శాంతిని పూర్తిగా ఇస్తుందని అతని భావన. తనకు సరిపోలిన ధర్మదాత ఈ లోకంలో మరొకడు లేడు అనే భావం కూడా అతని హృదయంలో ఏమూలనో మసులుతూ ఉండేది. కానీ బయటికి మాత్రము చెప్పుకునేవాడు కాదు. తన ధర్మవర్తనాన్ని తాను చేసిన వితరణతో కొలుచుకొని ఊహించుకునేవాడు జానశ్రుతి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute music bite from band Indo Soul by Kartik Iyer.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఒకనాడు రాత్రి జానశ్రుతి తన హర్మ్యమునకు పైభాగమున చంద్రుని యొక్క చల్లని వెన్నెలలో విశ్రాంతి తీసుకుంటూ ఉండినాడు. విశాలమైన ఆకాశాన్ని చూస్తూ విశ్రమిస్తున్న ఆ సమయంలో విహాయస వీధిలో రాజభవనం మీద 2 హంసలు ఎగురుతూ పోతూ సంభాషించుకుంటూ ఉన్నాయి. పక్షుల భాష తెలిసినటువంటి జానశ్రుతి ఆ పక్షులు ఏమి మాట్లాడుతూ ఉన్నాయో వినసాగినాడు. ఒక హంస మరొక హంసతో ఈ విధముగా అంటూ ఉండినది. ఓ భల్లాక్ష, గబ్బిలాయిలాగా జానశ్రుతి కీర్తి ప్రకాశానికి చెరువుగా ఆ విధముగా ఎగురుతూ పోతూ ఉన్నావే, నీవు భస్మమైపోగలవు, జాగ్రత్త. జానశ్రుతితో సరితూగే భూరి దానములు చేసే ధర్మప్రభు ఈ లోకంలో మరొకడు లేడని గుర్తించు అని హెచ్చరించింది. అప్పుడు రెండవ హంస పకపకా నవ్వి ఈ విధంగా అంది, ఏమిటి ఎందుకు నన్నలా భయపెడతావు? మనం ఎల్లప్పుడూ ఆకాశంలో విహరించే వాళ్లము. మనకు ఈ లోకపు తీరు మిగతా వాళ్లకన్నా బాగా తెలుసు. జానశ్రుతిలో ఏ మహత్వాన్ని చూసి అంతగా పొగుడుతున్నావు? బండి తోలుకుంటూ బ్రతికే ఆత్మజ్ఞాని అయిన ఆ మహానుభావుడు రైక్కుని కన్నా ఈ జానశ్రుతి గొప్పవాడా ఏమిటి? కేవలం దాన ధర్మాలతో విరామము లేకుండా ఇలా ఉండటానికి మూలకారణం ఏమిటో తెలుసా? అతడికి కీర్తికాంక్ష అమితము. ఆ విషయమును నీవు గుర్తించుకో. ఇతని ధర్మకర్మలు కీర్తికామనా దోష దూషితాలు. ఇక రైక్కుడో ఉన్న చోటనే ఉండి అన్నీ సాధించుకుంటూ ఉన్నాడు. అతనికి గతాన్ని గురించిన చింత లేదు, భవిష్యత్తును గురించిన ఆరాటమూ లేదు. ఆత్మానుభవం కలిగి అతను విరాజిల్లుతూ ఉన్నాడు అపర సూర్యుని మాదిరి. ఆ హంసలు ఆ విధంగా అనుకుంటూ అనంత దిగంతాలను అన్వేషించుకుంటూ ఎటో ఎగిరిపోయినాయి. రాత్రి ప్రపంచాన్నంతటిని చీకటి తెరలతో కప్పివేసింది. ప్రపంచం అంతా విశ్రాంతి పొందింది. ఆ పక్షుల సంభాషణ మాత్రం జానశ్రుతి వీణుల్లో ధ్వనిస్తూ మనస్సులో మసులుతూనే ఉంది. నిద్ర పట్టలేదు. ఆ రాత్రంతా రైక్కుని గురించిన చింతే. ఉదయమైంది. జానశ్రుతి లేచినాడు. వైతాళికులు మామూలుగా సుప్రభాతాలు పాడసాగినారు. ఆ పొగడ్తలు ఆచారము ప్రకారము అనుదినము చేసే ఆ గౌరవ మర్యాదలు అతనిని ఆ రోజు సంతృప్తిపరచలేకపోయినాయి. జానశ్రుతి ఇంతవరకు తానే గొప్పవాడు అని అనుకునేవాడు. ఇప్పుడు తనే కాక లోకంలో తనకు తెలియని ఎందరో మహానుభావులున్నారు అని తెలుసుకోగలిగినాడు. అందుకనే వైతాళికులు దానము చేయడంలో నీకు సాటి ఎవరున్నారు? ఒక్క చేతితో కాదు, 100 చేతులతో నీవు లోకానికి దానాలు అందచేస్తూ ఉన్నావు. 7 లోకాలకు నీవే ఏకైక ధర్మదాతవు. లే, తూర్పున సూర్యుడు ఉదయించినాడు. ప్రపంచం 4 మూలల నుండి జనము నీ వద్ద దానాలు స్వీకరించడానికి వస్తూ ఉన్నారు. మేలుకో అన్న వాక్యాలు ఆ రోజు ఆయనకు ఎటువంటి సంబరము కలిగించలేకపోయినాయి. జానశ్రుతి ఆ పొగడ్తలు ఆపమని ఆజ్ఞాపించుతూ ఈ విధముగా అన్నాడు. నన్ను ఊరికే ఉగ్గడిస్తూ ఆ పదాలకున్న విలువను పోగొట్టకండి. నాకన్నా చాలా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఒకడున్నాడు. నన్ను మించి అతడు 1000 రెట్లు గొప్పవాడై ఉండవచ్చు. అతడే రైక్కుడు. నేను ఏలుబడి సాగిస్తున్న ఈ మహావృష సామ్రాజ్యాన్ని అంతా వెతికి ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కనుక్కోండి. ఆ మహాత్ముని దర్శన భాగ్యము లభించే వరకు నాకు ఆనందము కలుగదు అంటూ ఒక రాజభటుణ్ణి పిలిచి రైక్కుడు తన తోటి రాజభటులతో కూడా కలిసి దేశము నలువైపులా తిరిగి రైక్కుణ్ణి వెతికి ఆయన ఉనికి కనుగొని రమ్మని పంపినాడు. ఈ ఆజ్ఞ విని ఆ భటుడు ఆశ్చర్యము చెందినాడు. అయినా రాజాజ్ఞను అనుసరించి బండితోలే రైక్కుని వెతకటానికి బయలుదేరినాడు ఆ సిపాయి. అదేవిధముగా దేశపు 4 చెరువులకు కూడా ఎంతోమంది సిపాయిలు బయలుదేరినారు రైక్కుని జాడ కనుగొనుటకు. వెళ్ళిన ఈ రాజభటుడు చింతాకులిత మానసుడై తిరిగి వచ్చినాడు రైక్కుడు కనిపించలేదు అని. మహారాజు మనస్సు మరింత వ్యాకులపడింది. రైక్కుడు ఎక్కడున్నా వెతికి గుర్తించిరమ్మని మళ్ళీ ఆ భటుణ్ణి ఇంకా ఎంతోమంది భటులను తిరిగి పంపించినాడు. బ్రహ్మజ్ఞానులు ఆవాసము చేసే ఏకాంత ప్రాంతాలలో ఎక్కడైనా ఉంటాడేమోనని అన్వేషించమని కూడా ఆదేశించినాడు రాజు. ఆ రాజసేవకులంతా రైక్కుని చూసే వరకు ఇక మనశ్శాంతి లభించదని నిశ్చయించుకున్నారు. మహావృష సామ్రాజ్యములో గ్రామ గ్రామములో రైక్కుని కొరకు అన్వేషించటము ఆరంభించినారు. ఎక్కడో మారుమూల ఒక గ్రామములో రైక్కుని జాడ తెలిసింది. బండి క్రింద కూర్చున్న అతనిని సేవకుడు చూసి, మహాత్మా తమరేనా బండితోలే రైక్కుడు అంటే అని ప్రశ్నించినాడు. అప్పుడు రైక్కుడు, అవును నాయన, నేనే అని అన్నాడు. బండి తోలుకుంటూ కాలక్షేపం చేసే నిర్లిప్త జీవి కళ్ళల్లో ప్రశాంతత తొణికిసలాడుతున్న మహానుభావుడు అయిన రైక్కుని జాడ మహారాజుకు తెలిసింది. రైక్కుని దర్శనము చేసుకునటానికి నిశ్చయించుకున్నాడు రాజు. ప్రయాణము కట్టినాడు. ఆ మహామహునికి ఇవ్వటానికి ఎన్నో కానుకలు వెంట తీసుకుని వెళ్ళినాడు. రాజు పరివారముతో రావటము చూసి రైక్కుడు మొదట ఆశ్చర్యచకితుడైనాడు. రాజు ఎందుకు వచ్చినాడో అర్థం చేసుకున్నాడు. మహారాజు ఆధ్యాత్మికానుభూతి పొంది మనోనిశ్చలతను సాధించుకునటానికి తన వద్దకు వచ్చినట్లు గ్రహించినాడు. మహారాజు రైక్కునికి నమస్కరించినాడు. చేతులు జోడించి వినమ్రగాత్రుడై చేరువన నిలబడినాడు. తాను అందించే కానుకలను స్వీకరించమని అర్థించినాడు. ఆనంద ప్రాప్తికి హేతువైన తత్వజ్ఞానము బోధపరచమని యాచించినాడు. కానీ బండితోలి బ్రతుకుతూ సంతృప్తిగా జీవించే ఆ ఆత్మజ్ఞానిని ఆ విలువైన కానుకలేవి ఆకర్షించలేకపోయినాయి. రైక్కుడు వాటిని స్వీకరించలేదు. జ్ఞానశ్రుతిని మందలిస్తూ ఆయన ఈ విధముగా అన్నాడు. రాజా, విలలేని వస్తువులను ఇక్కడికి తెచ్చి వాటి వల్ల నా వద్ద నుండి ఆత్మజ్ఞానము కొందామనుకునుట వివేకముతో కూడిన పనేనా? ఈ విధమైనటువంటి ప్రలోభములతో ఆత్మానుభవము పొందవలను అనుకోంట అవివేకము అని అనిపించలేదా? అమూల్యమైన కానుకలతో లెక్కలేనన్ని రాజ్యములతో నీవు ఆత్మజ్ఞానాన్ని కొనలేవు అని రైక్కుడు మందలించినాడు. ఇక్కడ మనము గమనించవలసిన విషయము ఒకటి ఉన్నది. ఆయనో మహారాజు, అతనో బండితోలేవాడు అయినా ఆయన తన సాధనలో కొంత ప్రగతి సాధించినాడు కాబట్టి ఎంతో ప్రశాంతమైన మనస్సుతో అహంకారమునంతా అణుచుకొని రైక్కుని వద్ద చేతులు కట్టుకొని నిలిచి ఆయనతో సంభాషించినాడు అంటే ఆనాడు కులమత విచక్షణ లేకుండా గొప్పను ఎప్పుడూ గౌరవించినారో? వయసుతో నిమిత్తము లేదు, ధనముతో నిమిత్తము లేదు, పదవితో నిమిత్తము లేదు, పలుకుబడితో నిమిత్తము లేదు. ఆ మాటకు వస్తే దేనితోనూ నిమిత్తం లేదు. నిమిత్తం ఉన్నది ఒక్కదానితోనే, విజ్ఞత. అతను జ్ఞాని, ఈయన ముముక్షువు. కాబట్టి అది ఒక గురువుకు శిష్యునికి సంబంధించిన అనుబంధము కాబట్టి తగిన విధముగానే తాను శిష్యుని వలె నిలుచున్నాడు తాను తలుచుకున్న గురువు వద్ద. రైక్కుడు రాజుతో ఈ మాట కూడా అన్నాడు. రాజా, ఇప్పటికీ ఆత్మజ్ఞానం అన్నది విపణి వీధిలో అమ్ముడుపోయే వస్తువు కాదు. నీవు తెచ్చిన విలలేని వస్తువులకు ఇక్కడ విలువ లేదు. నీ వెంటనే గైకుని పొమ్ము అని మందలింపు వాక్యాలు చెప్పినాడు మహారాజుకు. మహారాజు మనస్సు ఈ మాటలకు చివుక్కుమని తోచింది. కానీ భౌతిక సంపదకు లొంగని మహోన్నతమైన రైక్కుని హృదయస్థితి అతనిని మరింతగా ఆకర్షించింది. రైక్కుని మీద అతనికి గల ప్రేమ గౌరవాలు మరింతగా పెరిగిపోయినాయి. అతనిలో అసంతృప్తి ఆవరించింది. ఆ అసంతృప్తి నుండి జనించిన ఆవేదనాతప్త హృదయంతో మహారాజు రాజధానికి తిరుగు ప్రయాణం కట్టినాడు. ఆవేదనా సంభరిత హృదయులైన వారెందరో రైక్కుని వద్దకు వెళ్ళి ప్రశాంతిని పొంది తిరిగి వచ్చినారు అన్న గాథలు ఎన్నో విన్నాడు రాజు. దానితో రైక్కుని ఎడల ప్రీతి మరింత అధికమైంది రాజునకు. మిగిలిన విషయములు మనము తరువాతి రోజు మాట్లాడుకుందాము. ఈనాటికి నా ఉపన్యాసమును ఇక్కడ విరమిస్తూ ఉన్నాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.